స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదే కాలమున ప్రభువా, నీ వాక్యము చెంత చేరిన మా అందరితో కూడా ప్రభువా మీరు మాట్లాడమని తండ్రి, పరిశుద్ధాత్ముడా నీ ఆత్మశక్తిని దయచేయమని నా ప్రభువా, వినే ప్రతి ఒక్కరి హృదయాలను మీరు నాయన స్పందింప చేయమని, నీ ఆత్మ నడిపింపును నాయన మేము ప్రత్యక్షంగా చూడగలుగుటకు నీ కృప దయచేయమని, ఆది అపొస్తలపై ఏ ఆత్మనైతే ఉంచావో తండ్రి ఈ రోజున మా అందరిపై ఆత్మ నుంచుమని యేసు పరిశుద్ధమైన నామం బట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమెన్. మనము ప్రస్తుత దినాలను గమనించినట్లయితే చాలా క్లియర్ గా మనందరికీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఏంటంటే దేవుని యొక్క రాకడ మరి అది ఎంతో దూరంలో లేదు, చాలా త్వరలో మరి ప్రభు యొక్క రాకడ ఉంది అనేటువంటిది జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్ని చూసి కూడా మనము గమనించగలుగుతా ఉన్నాం. ఈ రోజుల్లో చూస్తే క్రైస్తవ్యంపై మనం ఎక్కడ ఏది ఓపెన్ చేసినా కూడా చాలా భయంకరమైనటువంటి మాటలు కానీ చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ రోజున మనం ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, నూతనంగా సంఘాలు స్థాపించబడుతూ ప్రారంభించబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదిమ సంఘాల కాలంలో మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేయో మనం ఒక్కసారి ఆలోచించగలుగుతాం. మరి యేసుక్రీస్తు శిష్యులందరినీ కూడా మనం గమనిస్తే మరి అపోస్తలులందరూ కూడా వివిధ రకాలుగా హింసించబడి చనిపోయినటువంటి వారే. ప్రతి ఒక్కరూ కూడా ఒకరు ఖడ్గము చేత చంపించబడితే, ఇంకొకరు రోడ్ల మీద ఈడ్చబడి చంపించబడ్డం, ఈ రకంగా ఆ దినాల్లో శిష్యులను కూడా చాలా భయంకరంగా మరి హింసించి చంపిన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ శిష్యులలో మరి ఏ రకమైనటువంటి అలాంటి అంటే హింసతో చనిపోకుండా దీర్ఘకాలము ఎక్కువ కాలము మరి బ్రతికి చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజున మీ ముందుంచాలి అనుకుంటున్నాను. ఆ వ్యక్తి జీవితాన్ని ఒకసారి మీ ముందుంచి ఆ వ్యక్తి జీవితాన్ని నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామో కొన్ని విషయాల్ని మనం గమనిస్తాం. సో ఈ అందరిలో కూడా అతి ఎక్కువ కాలము బ్రతికి హతసాక్షిగా కాలేదు, హింసించబడ్డాడు కానీ హతసాక్షిగా చనిపోకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే యోహాను. మనకు బైబిల్లో చూస్తే బైబిల్లో మరి ఐదుగురు యోహాన్లు కనిపిస్తారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, తర్వాత పేతురు ఆంద్రేయల తండ్రి అయినటువంటి యోహాను, మనం యోహాను సువార్త 1:42 గాని 21:15 చూస్తాం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడమైన సీమోనువు, నీవు కేఫ అనబడదు అని చెప్పాను. సో రెండవ అతను ఎవరనంటే పేతురు, యోహాన్ల తండ్రి పేతురు, ఆంద్రేయల తండ్రి యోహాను. మూడో వ్యక్తి యోహాను ఎవరు అంటే మార్కు అని మారు పేరు గల యోహాను. అపొస్తల కార్యములు 12 చూస్తాం మరి మరియ యొక్క కుమారుడైనటువంటి మార్కు అని మారు పేరు గల యోహాను. నాలుగవ యోహాను ఎవరు అనంటే మనం అపొస్తల కార్యములు 4:6 చూస్తే ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కాయపయో, యోహానును, అలెగ్జాండరును అని అక్కడ మనం చూస్తాం. అంటే ప్రధాన యాజకులలో ఒక అతని పేరు యోహాను. చివరిగా ఈ రోజున మనం ఏ వ్యక్తి గురించి అయితే మనం నేర్చుకోబోతున్నామో ఆ వ్యక్తి మరి శిష్యుడైనటువంటి యోహాను. మరి వీళ్ళ గురించి మనం చూడాలి అనంటే ఈ వ్యక్తి గురించినటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 3:15-17 చూస్తే వీళ్ళ గురించి రాస్తూ యేసుక్రీస్తు వారు వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి బోయనర్గేసు అని పేరు పెడతారు. అంటే ఉరిమెడివాడు, చాలా ప్రతిదానికి కూడా తొందరపాటు పడి ఫట్టాఫట్ అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. ఉరుము ఏ రకంగా వస్తుందో మనకు తెలుసు, ఆ రకమైనటువంటి ప్రవర్తన విధానాన్ని బట్టి దేవుడు వారికి ఉరిమెడివారు అని పేరు పెట్టాడు. సో యాకోబు యోహాను ఇద్దరు సహోదరులు. మనం ఈ రోజున యోహాను గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకంగా యోహాను మీద దృష్టి పెడదాం. సో ఈయన యోహాను ఎవరితో మాట్లాడితే వాళ్ళు మారిపోతా ఉండేవాళ్ళట, వారు దేవుని అంగీకరించి క్రైస్తవులు అయ్యేటువంటి వాళ్ళు. అందుకని ఆ కాలంలో ఉన్నటువంటి చక్రవర్తి ఈయనని చంపాలి అని ఆ మసలే నూనెలో వేస్తే కూడా ఆ నూనె కూడా ఇతనికి ఎలాంటి మరి షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలకు అగ్ని ఏ రీతిగా అయితే హాని చేయలేదో, ఈయనకు కూడా ఎలాంటి హాని కలిగేది కాదు. సో ఇట్లా లాభం లేదని చెప్పి విషం ఇచ్చి చంపుదామని విషం ఇస్తే ఆ విషము కూడా ఈయన మీద ఎలాంటి పని చేసేది కాదు. సో అలాంటి సమయంలో ఈ చక్రవర్తికి ఇక ఏం చేయాలో అర్థం కాక ఈయన ఎవరితో మాట్లాడితే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అయిపోతా ఉన్నారు కాబట్టి ఈయన విషయంలో మరి ఎలాగో చంపుదామనుకున్నా ఈయన చనిపోయేటువంటి పరిస్థితి లేదు అని ఆలోచన చేసి ఇక చక్రవర్తి ఏం చేస్తాడు అనంటే మరి పద్మాసు ద్వీపంలో తీసుకువెళ్లి యోహానుని వేసినప్పుడు అక్కడ దేవుడు ఆయనకు మరి ప్రత్యక్షతనిచ్చి ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని దేవుడు ప్రత్యక్షతలిచ్చారు. సో మనము కొద్దిగా ఆ కాలంలో ఉన్నటువంటి మెయిన్ గా ఈయనని మరి ఎవరు హింసించినటువంటి చక్రవర్తి అని మనం ఆలోచన చేస్తే యాక్చువల్ గా బైబిల్లో మనకు రోమా ప్రభుత్వ కాలంలో 12 మంది చక్రవర్తులు కనిపిస్తారు. సో అందరి గురించిన విషయాలు నేను చెప్పను గాని జస్ట్ మనకి బైబిల్లో మనకు ప్రభావం చూపినటువంటి చక్రవర్తుల పేర్లు మాత్రమే మీకు త్వర త్వరగా ఇస్తాను. మనం లూకాసువార్త 2:1 చూస్తే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. సో ఇక్కడ మనకు ఒక కైసరు కనిపిస్తున్నాడు. మరి కైసరు అనేటువంటిది ఒక బిరుదుగా గవర్నర్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనేటువంటివి ఏ రకమైనటువంటి పదవులకు బిరుదులుగా ఉంటాయో ఈ కైసరు అనేటువంటిది కూడా ఆ రకమైనటువంటి బిరుదుగా ఉంటుంది. సో కైసరు ఔగుస్తు కాలంలో మరి ప్రజా సంఖ్య వ్రాయాలి అనేటువంటిది. తర్వాత మనం చూస్తే లూకాసువార్త 3:1 తిబెరియు కైసరు అని మనం చూస్తాం. ఆ సమయంలోనే మరి యోహాను నుద్దకు వాక్యం వచ్చింది అని యోహాను తన యొక్క పరిచయని ప్రారంభించినట్లుగా మనం 2వ చక్రవర్తి. సో 3వ చక్రవర్తి మనకు బైబిల్లో కనిపించరు గాని 4వతని చూస్తే అపొస్తల కార్యములు 18:2 యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున. సో ఈ క్లౌడియా చక్రవర్తి ఏం చేశాడంటే ఈ రోమాలో ఉన్నటువంటి యూదులందరూ కూడా విడిచి వెళ్లిపోవాలి రోమా నుండి అన్నప్పుడు మరి అకులా ప్రిస్కిల్లాలు అక్కడి నుంచి వెళ్లిపోయి కొరింతి పట్టణానికి వెళ్లినట్లుగా మనం చూస్తాం. సో 5వ వ్యక్తి నీరో. ఈయన చాలా భయంకరమైనటువంటి వాడు. మరి పేతురుని పౌలు గారు వీళ్ళిద్దరిని కూడా హింసించి ఈయన కాలంలోనే ఒకే రోజు మరి జూన్ 29వ తారీఖున మరి పేతురు యూదుడు కాబట్టి పేతురునేమో తలక్రిందులుగా మరి సిలువ వేసి చంపేసినట్టుగా తర్వాత పౌలు మరి రోమీయుడు గనుక ఆయనని శిరఛేదనం చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. ఈ యొక్క నీరో గురించి చూస్తే చాలా భయంకరమైనటువంటి వాడు. 16 సంవత్సరాలకే మరి ఆ యొక్క రోమా ప్రభుత్వ అధికారిగా మరి నీరో ఉంటాడు చక్రవర్తిగా. తన యొక్క తల్లి అగ్రిప్పైన అవివాహ వేరే సంబంధాన్ని బట్టి క్లౌడియా చక్రవర్తికి భార్యగా ఉండడాన్ని బట్టి క్లౌడియా కుమార్ని కాకుండా ఈమె మరి నీరోని చక్రవర్తిగా చేయాలని క్లౌడియాని ఆయన యొక్క సొంత కుమార్ని చంపించేసి ఈమ మరి తన యొక్క కుమార్ని చక్రవర్తిగా చేస్తుంది. సో రోమాలో ఈయన ఒక పెద్ద మహానగరాన్ని కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏరియాస్ అన్నింటినీ కూడా తగలబెట్టేస్తాడు. ఈయన గురించి మనం ఏం వింటామంటే రోమా తగలబడిపోతూ ఉంటే ఫిడేలు వాయిస్తున్నాడని. సో ఇక తన నగరం కట్టడానికి అంతా కూడా సుగమం అవుతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ యొక్క నిందని ఆ పట్టణాన్ని తగలబెట్టినటువంటి నిందని క్రైస్తవుల మీద వేసి క్రైస్తవుల్ని భయంకరంగా హింసించినటువంటి వాడు. క్రైస్తవులని మరి నూనెలో ముంచి వాళ్ల పాదాల దగ్గరట క్యాండిల్స్ పెట్టి వాళ్లు కాలుతూ ఉంటే టార్చిల్లో ఆనందించినట్టుగా సాయంకాలము వీళ్ళు ఆనందిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని కుక్కలకు వేయడము లేకపోతే సింహాల మధ్యలో ఇంకా గ్లాడియేటర్ అనేటువంటి గేమ్స్ ఇట్లా విపరీతంగా మరి క్రైస్తవుల్ని హింసించినటువంటి ఆ చక్రవర్తుల్లో ఆయన ఎవరంటే మెయిన్ గా నీరో. సో లాస్ట్ మరి పౌలు ప్రయాణం చేసి ఆ చక్రవర్తి దగ్గర నేను కైసరు ఎదుటనే చెప్పుకుందును అనేటువంటి ఆ టైంలో ఉన్నటువంటి చక్రవర్తి ఆది సంఘాలు మొదటగా ఉన్నటువంటి సమయంలో మరి ఉన్నటువంటి చక్రవర్తి ఎవరంటే ఈ నీరు. తర్వాత మనకు ఇంకా 6వ చక్రవర్తి 7, 8, 9 ఉంటారు. వీళ్ళు మనకు బైబిల్లో ఎలాంటి ఇంపాక్ట్స్ వాళ్ళు తక్కువ కాలం మాత్రమే పరిచయం చేస్తారు. వాళ్ళు కాస్త హింసలకు గురి చేసినప్పటికీ కూడా మరి చెప్పుకోదగ్గ చక్రవర్తి ఇంకొక అతను ఎవరంటే టైటస్. ఆయన కాలంలోనే మరలా తిరిగి 2వసారి కట్టబడినటువంటి యెరూషలేము మందిరము మరలా కూల్చివేయబడుతుంది. జెరుబ్బాబెలు కట్టినటువంటి మందిరం, దేన్నైతే హేరోదు అలంకరించి మరి 46 సంవత్సరాలు కడతాడో ఆ యొక్క మందిరాన్ని ఈ టైటస్ చక్రవర్తి కూల్చివేస్తాడు. ఆ తర్వాత వచ్చిన చక్రవర్తే డొమేషియన్ చక్రవర్తి. ఈయననే యోహానుని మరి భయంకరంగా హింసించి ఆ యొక్క పద్మాసు ద్వీపంలో వేసినటువంటి చక్రవర్తి డొమేషియన్ చక్రవర్తి. తర్వాత నెర్వా అనేటువంటి చక్రవర్తి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మరి యోహానుని విడిపించినప్పుడు యోహాను ఎఫెస్సు ప్రాంతానికి వెళ్తాడు. సో చరిత్రని మరి ఈ యొక్క ముఖ్యంగా యోహాను జీవితంలో లేక మన ఆది సంఘాల ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మెయిన్ గా ఉన్నటువంటి 12 చక్రవర్తుల్లో వీళ్ళు మన యొక్క సంఘాన్ని ఇంపాక్ట్ చేసినటువంటి లేక సంఘం మీద క్రైస్తవుల మీద వాళ్ళ యొక్క దీన్ని చూపించినటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళు. సో మనం చూసాం ఆగస్టస్ ఆగస్టు, తర్వాత తిబెరు, క్లౌడియా, తర్వాత వచ్చేసి నీరో, టైటస్, డొమేషియన్ చక్రవర్తులు వీళ్ళు యొక్క పరిస్థితులు. మెయిన్ గా మనము జస్ట్ ఒక చిన్న హింట్ కొరకు మాత్రమే ఆ దినాలలో మరి మహాసామ్రాజ్యంగా ఏలినటువంటి వాళ్ళు ప్రపంచాన్ని ఆధిక్యత తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి సామ్రాజ్యాలు మొదటిగా మనం చూస్తే ఐగుప్తు సామ్రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత మరి 10 గోత్రాల వారిని చెరకు తీసుకుని పోయినటువంటి అష్షూరు సామ్రాజ్యము, అష్షూరు తర్వాత మరి దానియేల్ ఒక కలలో కనిపించినట్లుగా బబులోను సామ్రాజ్యము, బబులోను తర్వాత ఎస్తేర్ కాలంలో చూసినటువంటి మాదీయ పారసీకులు, వాళ్ల కాలంలోనే తిరిగి మందిరం కట్టబడుతుంది, మాదీయ పారసీకుల తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకుల సామ్రాజ్యము, మరి ఆ తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి కాలంలో రోమా ప్రభుత్వము మరి ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉంటూ ఉండేది. సో ఇటువంటి సందర్భాల్లో ఈ పరిస్థితుల్లో మరి యొక్క శిష్యుడైనటువంటి యోహాను గురించినటువంటి జీవిత చరిత్రను మనం చూస్తే ఈయన యొక్క తండ్రి జబదయి, తల్లి సలోమి, ఈమె కూడా మరి చివరి వరకు కూడా క్రీస్తు వారు చనిపోయేంత వరకు కూడా సిలువ దగ్గర ఉండి ఆయనకెంతగానో మరి పరిచర్య చేసినటువంటి ఒక స్త్రీగా ఈ యొక్క తల్లి సలోమి ఉంటుంది. తర్వాత మరి ఈ యొక్క యోహాను యొక్క సహోదరుడు ఎవరు అంటే యాకోబు. ఈయన మొట్టమొదటి మరి శిష్యులలో హతసాక్షి అయినటువంటి వాడుగా, హేరోదు తన యొక్క మరి ఖడ్గముతో చంపించిన వ్యక్తిగా మనం అపోస్తల కార్యములో 12 అధ్యాయం చదువుతాం. సో కుటుంబంలో తల్లి దేవునితో పరిచర్యలో ఉంది, సహోదరుడు కూడా హతసాక్షిగా ఉన్నాడు, ప్రభుతో పాటు ఉన్నటువంటి సాక్షిగా ఉన్నాడు. వీళ్ళని మనం బోయనర్గేసు అనేటువంటి పేరు పెట్టారని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ రోజుల్లో దేవుడు ఎవరినైనా పిలిస్తే యేసుక్రీస్తు శిష్యులుగా అయినటువంటి వాళ్ళు ఒక్కడే కాదు, కానీ వెంటనే వాళ్ళు వెళ్లిపోయి ఫిలిప్పు దేవుని కనుగొన్నాడు అనుకోండి, వెంటనే వెళ్లి నతానియేలుకి చెప్పేవాడు. మరి ఆంద్రేయ యేసుక్రీస్తుని వెంబడించాడనుకోండి, వెళ్లి తన సహోదరుడైనటువంటి సీమోనుకి చెప్పేవాడు. ఇలాగా మరి పరిచర్య ఆ రోజున విస్తరించింది. అంటే కారణం ఏంటంటే వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని చాప కింద నీరులాగా వెంటనే ఇంకొకరికి దాన్ని ప్రచారము చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున మనం ఎప్పటి నుంచో వాక్యాన్ని వింటూ ఉన్నాం, కానీ ఎవరికైనా క్రీస్తుని మనం ప్రకటించి సంఘ విస్తరణలో మనము పారిభాగస్థులం అవుతున్నామా? ప్రభు దగ్గరికి మనం ఎవరినైనా మనం నడిపించగలుగుతున్నామా? పరిచర్యకు మనం ఎవరినైనా మరి ముందుకు మరి తీసుకుని రాగలుగుతున్నామా? సో మొదటగా వీళ్ళకి బోయనర్గేసు అని దేవుడు పేరు పెట్టారనుకున్నాం. తండ్రి పేరు జెబదయి, తల్లి సలోమి, సహోదరుడు యాకోబు. తర్వాత వీళ్ళ పిలుపుని గురించి మనం ఆలోచన చేస్తే మార్క్స్ వార్త 1:19-20 ఆయన ఇంకా కొంత దూరము వెళ్లి జెబదయి కుమారుడగు యాకోబును, అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబదయిని దోనెలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సో దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే పిలుస్తారో మరి వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే తమ తండ్రిని దోనెలోనే జీతగాండ్ర దగ్గర విడిచిపెట్టి దేవుణ్ణి మరి వెంబడించినట్లుగా మనం చాలా మందిని చూస్తాం. కొంతమందిని వెంబడించమని చెప్పినప్పుడు నేను వెళ్లి నా తండ్రిని నేను పాతి పెట్టి వస్తానని ఈ రకంగా అనేకమైనటువంటి సాకులు చెప్పిన వారిని చూసాం. కానీ మరి యొక్క ఇద్దరు కూడా వెంటనే వాళ్ళ తండ్రిని కూడా విడిచిపెట్టి జీతగాండ్ర యుద్ధం అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనం గమనిస్తే ఎవరి విషయంలో కూడా మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ జీతగాండ దగ్గర లేకపోతే వాళ్ళకి జీతగాండ్రు ఉన్నారు అనేటువంటిది మనం చాలా తక్కువ మంది విషయాల్లో వింటాం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలుగుతాము అని అంటే, యోహాను యొక్క కుటుంబము కాస్త సంపన్న కుటుంబంగానే ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోగలుగుతాం. సో మొదటగా మరి మనం చూసినట్లుగా బోయనర్గేస్ అనేటువంటి పేరును కలిగి ఉన్నారు. తర్వాత వీళ్ళు కొంత సంపన్నమైనటువంటి కుటుంబంగా యేసుక్రీస్తు పిలిచిన వెంటనే వారు చేస్తూ ఉన్నటువంటి పనిని, వాటి వలలను, వారి తండ్రిని మరి విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వ్యక్తులుగా వీళ్ళని చూస్తున్నాం. ఒకవేళ దేవుడు మనల్ని పిలిస్తే మనం ఈ రకమైనటువంటి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మూడోదిగా చూస్తే మరి దేవునితో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధము కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క యోహానును మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తుతో ఎప్పుడు ఉండేటువంటి మరి 12 మంది శిష్యులలో కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ లో దేవునితో దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే యాకోబు, యోహాను, పేతురు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రభువుకు చాలా దగ్గర సన్నిహితమైనటువంటి అనేక సందర్భాల్లో వీళ్ళు ముగ్గురు మాత్రమే ప్రభువుతో ఉండేటువంటి వారు. మనము మార్కు సువార్త 5:37 చూస్తే మరి యేసుక్రీస్తు అక్కడ యాయీరు కుమార్తెను స్వస్థపరిచిన ఆ యొక్క స్వస్థతను చూసిన సమయంలో మరణంపై నుంచి యేసుక్రీస్తు అధికారము కలిగినటువంటి వ్యక్తిగా, మరణంపై అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క యోహాను గమనించగలుగుతాడు. మత్తయి సువార్త 17 మనం 1 చూస్తే అక్కడ రూపాంతర అనుభవంలో మరి అతను యేసుక్రీస్తు యొక్క దైవిక మహిమను కూడా యోహాను చూడగలిగాడు. మరణంపై అధికారం కలిగిన వాడిగా గ్రహించగలిగాడు. రూపాంతర అనుభవాన్ని అనుభవంలో దేవుని యొక్క మహిమను చూసిన వ్యక్తిగా ఉంటున్నాడు. అంతేకాదు మరి గెత్సెమనే తోటలో మరి సిలువకు ఆయన వెళ్లక ముందు ఆ రాత్రి వీళ్లు ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభుతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ ముగ్గురు కూడా గెత్సెమనేలో యేసయ్య ఆ దుఃఖకరమైనటువంటి, వేదనాకరమైనటువంటి ఆ సమయాన్ని, ఆయన వేదనను చూసినటువంటి వారిలో కూడా ఈ యొక్క యోహాను ఉంటూ ఉన్నాడు. సో అతి ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల్లో యేసుక్రీస్తు మరి వీళ్ళ ముగ్గురిని కూడా వెంట పెట్టుకునేటువంటి వాళ్ళు. సో అందులో యోహాను ఉండేటువంటి వాడు. సో ప్రభుతో దగ్గర సన్నిహిత సంబంధాన్ని కలిగినటువంటి ముగ్గురిలో ఒక వ్యక్తిగా మనం యోహాన్ని చూడగలుగుతాం. దేవునితో ఈ రోజున మన సంబంధం ఎలాగా ఉంది? ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ నీ కుండిన మొదటి తొలి ప్రేమను వదిలితివి అని అంటున్నాను. ఈరోజు మనం ప్రభువుని అంగీకరించిన మొదటి దినాల్లో ఎటువంటి ప్రేమ మనలో ఉందో ఇప్పటికీ మనకు అదే ప్రేమ కంటిన్యూ అవుతుందా? ప్రభులో అదే సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నామా? ప్రభుతో మనకున్నటువంటి సంబంధం ఎలాగా ఉంది? ఆ లిమిటెడ్ 12 మందిలో కూడా ఆయనకు చాలా హృదయానికి దగ్గరైనటువంటి ముగ్గురిలో ఈ యొక్క యోహాను ఉండగలిగాడు. ఈరోజున ప్రభుతో మనం అలాంటి పరిస్థితి మనం ఉండగలుగుతామా? ఒకవేళ మన సంఘాల్లో మనం ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి ఎవరైనా మీకు చాలా దగ్గరైనటువంటి వాళ్ళు ఎవరు ఈ సంఘంలో అని ఎవరని అడిగితే ఏర్పాటు చేసుకునేటువంటి ఆ ప్రథమ వ్యక్తుల్లో, ఆ స్టార్టింగ్ 10 మనం ఉండగలుగుతామా? లేదు ఈ సంఘంలో మీకు ఈ క్రైస్తవులో మీకు ఇష్టమైనటువంటి ఒక 20 ఎవరు అని అంటే ఆ 20 లిస్ట్ లో మన పేరుంటుందా? ప్రభుకి ఇష్టమైనటువంటి లిస్టులో మనం ఉండేటువంటి వారంగా, ప్రభుతో సన్నిహిత సంబంధమైనటువంటి ఆ యొక్క బాంధవ్యంలో మనం ఉండగలిగేటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నామా? బోయనర్గేసు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు మరి వెంటనే విడిచిపెట్టి పరిచర్యకు వచ్చినటువంటి వ్యక్తులు, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగినటువంటి వ్యక్తిగా యోహాను ఉంటున్నాడు. యోహాను యొక్క పరిస్థితిని మనం చూస్తే ఆధ్యాత్మిక పరిస్థితి అనుకుంటే ఎటువంటిదిగా ఉంటుందంటే, లూకాసు వార్త 9:49-50 చూస్తే, లూకాసు వార్త 9:49-50 యోహాను ఏలినవాడ, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షముననున్నవాడే అని అతనితో చెప్పెను. సో ఎవరో మరి యేసుక్రీస్తు పేరట మేబీ ఒకవేళ అంతకుముందు ఉన్నటువంటి ఆ 70 లో ఇంకెవరైనా అయి ఉండొచ్చు, ఆయన నీ పేరట దయ్యాలను వెళ్లగొడుతూ ఉంటే చూచి వాడు మనల్ని వెంబడించి వాడు కాడు గనక మేము ఆటంకపరిచాము, అంటే ప్రతిదానికి కూడా ఆ తొందరపాటు దేవుని ఇది లేకుండానే కొన్నిటిని వీళ్ళంతట వీళ్లే మరి పరిచరణి ఒక విధంగా చెప్పాలంటే అతి ఆ భక్తిని ప్రదర్శించేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఆ సమయంలో మరి యేసుక్రీస్తు చేత సరి చేయబడినటువంటి వాడిగా మన పేరు మరి యేసు పేరు మీరు వారిని ఆటంకపరచొద్దు, ఎందుకంటే ఆయన మీకు విరోధి కానప్పుడు మన పక్షంలో ఉన్నవాడే అని ప్రభు అక్కడ మరి హెచ్చరించినట్లుగా సరి చేసినట్లుగా యోహాన్ని మనం చూడగలుగుతాం. తర్వాత అదే లూకాసు వార్తలోనే మనం 9:52 నుంచి చూస్తే ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించింది కాని ఆయన యెరూషలేమునకు వెళ్లని అభిముఖుడైన ఉన్నందున వారు ఆయనను చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి అగ్ని దిగివిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. మనుష్యుల ఆత్మను రక్షించటగానే నశింపచేయటకు రాలేదని ప్రభు చెప్పను. సో ఇక్కడ కూడా చూస్తే మరి సమరయులు అక్కడ వీళ్ళని యేసుక్రీస్తుని ఆ యొక్క దారి గుండా మరి వెళ్లడానికి యాక్సెప్ట్ చేయలేదనేటువంటి దాంతో ప్రభుని ఏమడుగుతున్నారంటే వీళ్ళు, దేవా ఆకాశం నుండి అగ్ని దిగి వీరి నాశనము చేయనట్లు ఆజ్ఞాపించు అని ప్రభువును కూడా అడగట్లే, మేము ఆజ్ఞాపించుమా నీకిష్టమా అని ప్రభువును అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనంటే అసలు దేవుని ఉద్దేశాలు కూడా దేవునితో తిరుగుతున్నారు, అంతరంగికులుగా ఉంటూ ఉన్నారు, చాలా దగ్గర సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటున్నారు, కానీ ప్రభు యొక్క ఉద్దేశాలను సరిగ్గా దేవుడు ఎందుకొరకు వచ్చాడు అనేటువంటి ఆ ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కనబడుతున్నారు. ఈ రోజున మనం కూడా వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ప్రతిదినము వాక్యాన్ని వింటూనే ఉంటాం, కానీ దేవుని యొక్క ఉద్దేశాలను దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారు, ఆయన రాజ్య సంగతులు ఏంటి, మరి ఆయన రాజ్యానికి వెళ్లాలంటే ఎటువంటి వారంగా ఉండాలా అనేటువంటి విషయాల్ని మనం పాటించని వారిగా విడిచిపెట్టినటువంటి వారిగా మనం ఉంటాం. అక్కడ కూడా దేవుడు వారిని గద్దించి నేను మనుషుల్ని రక్షించడానికి వచ్చాను మరి శిక్షించడానికి కాదు అన్న రీతిలో అక్కడ కూడా వారిని సరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మూడో విషయాన్ని చూస్తే మార్క్స్ వార్త 10:35 జెబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయుచున్నామని చెప్పగా, ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా మరి యేసుక్రీస్ దగ్గరకు వచ్చి ఒక దగ్గర తల్లి ఒకవేళ మేబీ తల్లి కూడా పక్కన ఉండి ఉన్నప్పుడు అడిగి ఉంటారేమో తల్లి వచ్చి ఏమడుగుతున్నారనంటే యాకోబు యోహాను మేము నువ్వు అడుగునదెల్లా చేస్తున్నాం అంటే సరే ఏంటి అంటే నీ రాజ్యంలో మరి నీ సింహాసనం పక్కన కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఉండేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు వారిని ఏమని గద్దిస్తాడంటే 44 చూస్తే మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. తర్వాత ఒకవేళ నేను తాగేది మీరు తాగితే అది నా తండ్రి నేను తాగే గిన్నెలో ఉంది మీరు తాగలరా. నిజంగానే మరి యాకోబు హతసాక్షిగా అయ్యి దేవునికి ఒకవేళ కుడివైపున ఈయన ఎన్నో శ్రమలు సహించి మరి ప్రభుకి ఎడమవైపున ఈ రోజున ఉన్నారేమో మనం తర్వాత దాన్ని చూడగలుగుతాం, గాని మరి అటువంటి పరిస్థితుల్లో ఈ వీరు కూడా ప్రభు కొరకు నిలబడ్డారు. మరి ఏమడుగుతున్నారంటే ప్రభు కూడా ఉండగోరిన వేళ ఆధిక్యతలు కావాలి, దేవునితో ఉంటూ ఉన్నారు ఏం కోరుకుంటున్నారంటే ఆధిక్యతలు కోరుకున్నటువంటి వారుగా ప్రభుతోనే ఉంటున్నారు, గాని లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో అధికారం విషయంలో వీళ్ళు ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే దేవుడు వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు దాసులై ఉండాలా, తగ్గించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలా, వినయ మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి అనేటువంటి హెచ్చరికను ఇచ్చినట్లుగా ఈ మూడు సందర్భాలను కూడా మనం చూడగలుగుతాం. మొదట ప్రభువా మరి వాళ్ళు నీ నామంలో దయ్యాలను వెళ్ళగొడుతున్నాం, మేము ఆటంకపరిచామన్నప్పుడు మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని దేవుడు వారిని సరిచేసినట్లుగా, తర్వాత యోహాను మరి సమరయులను మేము సమరయుల్ని అగ్ని చేత అగ్నిని దించి మేము వారిని కాల్చివేస్తామా అన్నప్పుడు మనుష్య కుమారుడు మరి రక్షించడానికే వచ్చాడు అని చెప్తారు. తర్వాత మరి నికుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని మరి ఉండనీయమన్నప్పుడు మీరు ముందు తగ్గి ప్రముఖుడై ఉండగొనేలా తగ్గింపు కలిగినటువంటి వారుగా. తర్వాత మరి మన మార్క్స్ వార్త యోహాన్స్ వార్త 13 చూస్తే అక్కడ ఏమని రాస్తుంటుందంటే యేసు ప్రేమించిన శిష్యుడు, 23 యేసు ప్రేమించిన శిష్యుడు. నిజంగా ఎంత చక్కటి మాట, దేవుని ప్రేమించిన శిష్యుడు కాదు, యేసు చేత ప్రేమించబడడం. నిజంగా ఇది ఎంత ధన్యకరమైనటువంటి స్టేట్మెంట్ కదా, దేవుని చేత ప్రేమించబడే జీవితం. ఈ రోజున ఒకవేళ మన గురించి ప్రభు చెప్పాల్సి వస్తే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను అనేటువంటి జనరలైజ్డ్ స్టేట్మెంట్ కాదు, కానీ దేవుని చేత ప్రేమించబడే రీతిలో మన జీవితాలు ఉంటూ ఉన్నాయా? బలహీనతలను బట్టి ఆయన మనల్ని దూరపరిచే దేవుడు కాదు, కానీ యోహానుని ఆయన ప్రేమించినటువంటి దేవుడుగా, యేసు ప్రేమించిన శిష్యుడు అని చాలా సార్లు, మరి 5 సార్లు వరకు కూడా చెప్పబడిన పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. దేవుని చేత ప్రేమించబడినటువంటి వాడు గలతీలో రాస్తూ అంటాడు, దేవుడు మీకెరుకవడం కాదు, కానీ దేవుని చేత ఎరగబడిన వారు కావాలా, దేవుని చేత ప్రేమించబడాల. ఉదాహరణకు మనకు ముఖ్యమంత్రి అందరికీ తెలుసండి, కానీ ముఖ్యమంత్రికి ఎంతమంది తెలుస్తాం? సో ఆయనకు మనం వ్యక్తిగతంగా తెలిసాము అని అంటే, మన ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఆ ఇంటిమసీ సన్నిహిత సంబంధం అనేది ఎక్కువ సమయాన్ని గడపడం అనేది ఉంటుందో, అప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తులకి మనం తెలిసేటువంటి అవకాశం ఉంది. సో యోహాను మరి దేవునితో అతి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడాన్ని బట్టి దేవుని చేత మరి ఆయనే ఆయన చేత ప్రేమించబడినటువంటి శిష్యుడుగా, అందుకనే ఆ చివరి రాత్రి భోజన సమయంలో యేసుక్రీస్తు వారు తన యొక్క మరణాన్ని గురించి చెప్తూ, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు, ప్రతిసారి ప్రతిదానికి ఏదైనా కూడా చాలా తొందరపడి ముందుపడి అడిగేటువంటి వ్యక్తి ఎవరు అంటే పేతురు అడిగేవాడు. అన్నిటికీ తొందరపడి మాట్లాడేటువంటి వాడు. మరి ప్రభు పాదాలు కడుగుతున్నప్పుడు, ప్రభు నువ్వు నన్ను కడగొద్దు అని చెప్పి, ఇలా ఏ విషయానికైనా కూడా తొందరపడేటువంటి పేతురు. మరి ఆ సమయంలో పేతురు అడగకుండా మనం చూస్తే అక్కడ యోహాను సువార్తలో ఆయన ఎవరిని గూర్చి చెప్పినో అది తమకు చెప్పుమని సిమోను పేతురు అతనికి సైగ చేశను, అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు ప్రభువా ఆయన వాడెవడని ఆయనను అడిగాను. సో దేవునితో చాలా, ఇక ఈ ముగ్గురులో కూడా దీన్ని బట్టి మనం చూస్తే అతి సన్నిహితంగా యేసు రొమ్మును ఆనుకొనుచు అంటే దేవునితో చాలా హృదయానికి దగ్గరైనటువంటి వ్యక్తిగా మరి యొక్క యోహానని మనం చూడగలుగుతాం. తర్వాత మరి యేసుక్రీస్తుని సిలువ వేసే టైంలో అనేక మంది శిష్యులందరూ కూడా పారిపోతారు. సిలువ దగ్గర మనకు ఎవరూ కూడా కనిపించరు. పేతురు కూడా దూరం నుంచి వెంబడించినట్లుగా శిష్యులందరూ కూడా పారిపోయినట్లుగా మనం గమనిస్తాం. కానీ చివరి సమయంలో సిలువ దగ్గర మనకు కనిపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే యోహానని మనం చూడగలుగుతాం. స్త్రీలతో పాటుగా ప్రభు యొక్క ఆ యొక్క మరణ సమయంలో దగ్గరగా ఉన్నటువంటి ఆ శిష్యుడు ఎవరు అనంటే మరి యోహాను మాత్రమే. మనం యోహాను సువార్త 19:26-27 చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సో యేసు తల్లి యొక్క మరి మరియ సంరక్షణ యోహానుకు అప్పగించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి యోహాను తను చివరి వరకు మరియమ్మ మరణించే వరకు కూడా ఆమె యొక్క సంరక్షణ బాధ్యతను స్వీకరించినట్లుగా మరి చరిత్ర చెప్తోంది. సో చివరి సమయంలో కూడా ప్రభు దగ్గర ఆ యొక్క సిలువ దగ్గర ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శిష్యుడు ఎవరు అంటే యోహాను మాత్రమే ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అంతేకాదు పునరుద్ధాన సమయంలో కూడా మొదటిగా ఉన్నటువంటి వ్యక్తిగా, మరి పునరుద్ధానం 21వ అధ్యాయం యోహాను సువార్తలో 7లో కూడా యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురుతో చెప్పాను. మొట్టమొదటిగా ప్రభువుని గుర్తించినటువంటి వ్యక్తిగా, పునరుద్ధానానికి క్రీస్తు పునరుద్ధానికి కూడా సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం యొక్క యోహానుని చూడగలుగుతాం. తర్వాత మరి లూకాసు వార్త 19:28 చూస్తే, మనం త్వరలో జరుపుకోబోయేటువంటి ఆ మతలాదివార సందర్భంలో ఆ గాడిద పిల్లను విప్పేటువంటి పనిని కూడా దేవుడు పేతురు యోహాన్లకు అప్పచెప్తాడు. పస్కాను సిద్ధపరిచేటువంటి పనిని కూడా పేతురు యోహాన్లకి అప్పచెప్తారు. తర్వాత మరి యోహాను సువార్త 18:15 చూస్తే, ప్రధాన యాజకుడికి నెలవైన వాడు అని యోహాను గురించి రాసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కాస్త మరి ధనికమైనటువంటి కుటుంబంలో ఉండడాన్ని బట్టి ఏమో ప్రధాన యాజకులకి పెద్ద పెద్దలతో కూడా పరిచయాన్ని కలిగినటువంటి వ్యక్తిగా యొక్క యోహాను ఉంటూ ఉన్నాడు. మరి యోహాను కొరత నిబంధన గ్రంథంలో 5 పుస్తకాలను రాశాడు. యోహాను సువార్తతో పాటుగా యోహాను 3 పత్రికలు, తర్వాత ఆయన ప్రవాసంలో ఉన్నప్పుడు ఆ యొక్క పద్మాస ద్వీపంలో ఉన్నప్పుడు అంత్యకాలాల గురించినటువంటి ప్రవచనాత్మక దర్శనాలను గురించి కూడా ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఎక్కువగా ఈ యొక్క మనం యోహాను సువార్తను గురించి గాని, యోహాను సువార్త గాని, యోహాను పత్రికలు గాని మనం వీటన్నిటిని కూడా చదివినప్పుడు ఎక్కువగా మనము మరి దేవుని ప్రేమ గురించి ఎక్కువ విషయాలు చదువుతాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని, నా చిన్న పిల్లలారా మీరు నాలుకతో కాక మరి క్రియతో సత్యంతో దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పి ప్రేమ గురించినటువంటి ఎక్కువగా దేవుని చేత మరి ప్రేమించబడినటువంటి శిష్యుడు ప్రేమ గురించినటువంటి ఎక్కువ విషయాల్ని మరి రాసినట్లుగా మనం దేవుని వాక్యాన్ని మనం వాక్యంలో గమనించగలుగుతాం. తర్వాత మరి ఆ యొక్క పెంతికోస్తు అనుభవంలో యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మని పొందుకునేటువంటి ఆ యొక్క సమయంలో మేడ గదిలో పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి వారిలో కూడా ఈ యొక్క యోహాను భక్తులు ఉండడాన్ని మనం గమనిస్తాం. యోహాను మరి మొదటి మనం అధ్యాయంలో అపొస్తలుల కార్యముల మొదటి అధ్యాయంలో చూస్తే పేతురు యోహాను ఇద్దరు కూడా కలిసి ఎంతో గొప్ప పరిచర్య, మరి మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని ఎంతో మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వారుగా, మరి ఆ యొక్క దేవాలయం దగ్గర కుంటివాణ్ణి స్వస్థపరిచిన దానిలో పేతురు యోహాను ఉన్నట్లుగా, పరిచర్య మొదటి సంఘంలో యెరూషలేములో తర్వాత మరి అక్కడ ప్రాంతాల్లో సంఘాన్ని స్థాపించడంలో ఈ యొక్క పేతురు యోహానులు మరి ఎంతో పరిచర్య చేసినట్లుగా మనం యొక్క యోహాను గురించి మనం గమనించగలుగుతాం. తర్వాత మనం చూస్తే మరి అపొస్తలుల కార్యములు 8:14 చూస్తే యోహాను అపొస్తలుల కార్యములు 8:14 నుంచి సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. 17 అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 25 చూస్తే అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేములకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. మనం ఇంతకు ముందు చూసిన ఆ మాటల్లో చూస్తే యేసుక్రీస్తు వారు గద్దించినటువంటి సందర్భాన్ని చూస్తే ప్రభుని సమరయులు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు, అంగీకరించలేదు అని ప్రభు వారి వీధి అగ్ని వచ్చి అగ్నిని ఆజ్ఞాపించటానికి ఇష్టమా అని అడిగినటువంటి యోహాను ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ 17 పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఏ అగ్ని చేత వాళ్ళని కాల్చుట నీకు ఇష్టమా అని అడిగారో ఈ రోజున ఆ గ్రామ ప్రజల మీదకే, ఆ పట్టణ ప్రజల మీదకే ఒక అగ్నిని దించుతున్నారు. ఏ అగ్నినంటే అది కాల్చివేసే అగ్ని కాదు, వారిలో పాపాల్ని కాల్చివేసే అగ్ని, వారిలో పరిశుద్ధాత్మ చేత నింపేటువంటి అగ్ని చేత ఈ రోజున ఆ ప్రజలు నింపుతున్నారు. అంటే ఎంతటి మార్పుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మరి యోహానులో ఎంతటి మార్పును మనం గమనించగలుగుతామంటే మనం అపొస్తల కార్యములో మనం చూస్తే మరి వారి జీవితాలు మొదటిలో యోహాను స్వభావ సిద్ధంగా ఒక తొందరపాటు పడేటువంటి వ్యక్తిగా ఉద్రేకపూరితమైనటువంటి వాడిగా మనం ఆయన గురించి మనం గమనిస్తాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క శిలువ శ్రమల్ని చూశాడో, ఎప్పుడైతే ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని చూశాడో, మరి ఆయన మరణాన్ని చనిపోయినటువంటి అమ్మాయిని లేపినప్పుడు ఆయన జీవితంలో ఇంతగా ఎఫెక్ట్ కనిపించలేదు, ఆయన మహిమను రూపాంతరం మీద చూసినప్పుడు కూడా ఆయన జీవితంలో ఇంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు, ఆయన వేదన పొందిన సమయంలో కూడా కానీ, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఆయన జీవితంలో మార్పు జరిగిపోయింది. అప్పటిదాకా మరి ఎంతో ఉరిమేడి వారిగా తొందరపాటు పడేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో మార్పు కలిగింది. అప్పటిదాకా అధికారము కొరుకున్నటువంటి వ్యక్తి జీవితంలో మరి దేవుని కొరకు శ్రమైన మరి పడడానికి సిద్ధపడినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. తొందరపాటు ఉద్రేకపూర్ణమైనటువంటి వాడిగా యోహాను ఉంటున్నాడు. మరి అతను తగ్గింపు కలిగవలసినటువంటి వ్యక్తిగా ఉంటుండగా అధికారాన్ని కోరుకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, నశించిన దాన్ని వెనక్కి రక్షించటకు వచ్చిన యేసుక్రీస్తు యొక్క లక్ష్యాన్ని మరి ముందుగా గ్రహించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆ తగ్గింపు అవసరమైనటువంటి వ్యక్తిగా, ఇతరులను నిరుత్సాహపరిచేటువంటి వ్యక్తిగా, అంతేకాదు తొందరగా మనం దీన్ని బట్టి గమనిస్తే ఎవరిని కూడా తొందరగా యాక్సెప్ట్ చేయనటువంటి మనస్తత్వాన్ని మనం యొక్క యోహానులో చూస్తాం. నిజమే, మనం కూడా చాలా సార్లు చాలా మందిని యాక్సెప్ట్ చేయలేం. ప్రతి వారిని కూడా ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులతో వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ రోజున మనుషుల్ని మనం అంగీకరించగలుగుతూ ఉన్నామా? యోహాను జీవితం ద్వారా ఈ రోజున ప్రభు మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠాలేంటి? దేవునితో ఎటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం కలిగించున్నాం? మరి ఇప్పుడు వాక్యాన్ని వినడమే కాదు, కానీ వ్యక్తిగతంగా నువ్వు ప్రభుతో మరి ఎంత సమయాన్ని ఆయన దగ్గర గడపగలుగుతున్నాము? ఎంత దగ్గరగా ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలుగుతామో అంతగా మనము మార్పు చెందగలుగుతాం. దేవుని చేత ప్రేమించబడేటువంటి స్థితిలోకి మనము మారగలుగుతాం. యోహాను జీవితం మరి ప్రేమకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకు అనంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమించిన వాడుగా ఉన్నాడు, యేసు చేత ప్రేమించబడే స్థితిలోకి నేను ఎదిగాను. ఈ రోజున మనము మరి దేవుని చేత ప్రేమించబడేటువంటి ఆ స్థితికి ఎదుగుతున్నామా? పరిశుద్ధాత్మ అనుభవం మన జీవితాల్లో ఉందా? ఈరోజున మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజమైనటువంటి సేవ ఆ తగ్గింపులోనే ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజున మనం గ్రహిద్దాం. వ్యక్తిగతంగా మన జీవితాలు ఎలాగా ఉన్నాయి? మరి తన తల్లి జీవితాన్ని చూస్తే, ఆమెను కూడా మనం మత్తయి సువార్త 27లో మనం 55-56 వచనాల్లో చూస్తే, ఆ యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు, అందులో జెబెదయి కుమారుల తల్లి అయినటువంటి మరి యొక్క సలోమిని కూడా మనం చూస్తాం. కుటుంబం అంతా కూడా ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తులనుగా మనం గమనిస్తూ ఉన్నాం. తల్లి ప్రభువుకు మరి పరిచర్య చేసినటువంటి సహోదరుడైనటువంటి యాకోబు మరి మొదటి శిష్యులలో మొదటి హతసాక్షిగా మరి ఆయన అయినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను దేవుని కొరకు, ఆ తర్వాత మరి పద్మాసు ద్వీపం నుండి నెర్వా అనేటువంటి చక్రవర్తి విడిపించిన సమయంలో ఎఫెసునకు వచ్చి అక్కడ కూడా ఎఫెసు సంఘంలో యోహాను మరి పరిచర్య చేశాడని మనం వింటూ ఉంటాం. దేవుడు అత్యధికమైనటువంటి ఆధిక్యతనిచ్చి జరగబోయే సంగతులని మరి ఆ రోజున దానియేలుకు ఏ రీతిగా అయితే దేవుడు బయలుపరచాడో మరి ఈనాడు మరి యోహానుకు బయలుపరచినట్లుగా మనం గమనిస్తున్నాం. యోహాను జీవితాన్ని గురించి తెలుసుకుంటున్నటువంటి మనము ఈ రోజున మన జీవితాన్ని ఒకసారి ప్రశ్నించుకుందాం. యోహాను దేవుని కొరకు ఎటువంటి జీవితాన్ని జీవించాడు? ఈ రోజున మన జీవితాలు ఎలాగా ఉన్నాయి? దేవుని చేత ప్రేమించబడే పరిస్థితిలో మనం ఉన్నామా? వ్యక్తిగతంగా ఎవరిని వారిని ప్రశ్నించుకుందాం. ఒకసారి యోహాను జీవితాన్ని మనం ముందుంచుకుందాం. మనం విన్న ప్రతి మాటను కూడా మనం ముందుంచుకుందాం. ఈ ఉదయ కాలమున మనల్ని దేవుడు సజీవుల లెక్కలో ఉంచి ఆయన వాక్యాన్ని వినేటువంటి కృపని మనకిచ్చారు. యోహాను జీవితాన్ని రోజున మన ముందుంచారు. యోహాను మరి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడితే, ఎవరితో మాట్లాడితే వారు ప్రభువును అంగీకరించేటువంటి స్థితిలో ఆత్మచేత అభిషేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున నువ్వు మాట్లాడితే ఎవరైనా వింటున్నారా? దానికి కారణం మనలో ప్రభుతో సన్నిహిత సంబంధాన్ని కలిగిన జీవితాలు లేకపోవడం, ఆ పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవాన్ని మనం పొందకుండా ఉండడం. ఈ రోజున ప్రభువును అడుగుదాం, అవును ప్రభు, నేను ప్రతిదినము ఎవరెవరిని దర్శిస్తూ ఉన్నాను, ప్రతిదినము ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నాను ప్రభు, వారు నీ వాక్యాన్ని అంగీకరించగలిగేటువంటి ఆ ఆత్మ నడిపింపును, యోహానుకు ఎటువంటి ఆత్మనైతే ఇచ్చావో, ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చావో, ఈ రోజున నన్ను మమ్మల్ని అందరినీ అభిషేకం చేత నింపండి. మరి యోహాను ఏ రీతిగా తనలో ఉన్నటువంటి ఆ ఉద్రేక స్వభావాలని మార్చుకున్నాడో, మనం ఎంతో కాలంగా దేవుని పరిచర్యలో ఉంటున్నాం కానీ మన స్వభావం మార్చబడిందా, లేక ఇంకా మార్పు చెందకముందు ఉన్నటువంటి ప్రాచీన స్వభావమే, అప్పుడు ఏ భావోద్రేకాలైతే ఉన్నాయో, అప్పుడు ఏ కోపమైతే మనలో ఉందో, అప్పుడు ఏ అసూయ అయితే మనలో ఉంటుందో, అప్పుడు ఏ ఈర్ష అయితే మనలో ఉంటుందో, అప్పుడు ఏ ఆధిక్యతలైతే కోరుకునేటువంటి వారంగా ఉంటున్నామో, అప్పుడు ఎలాగ జీవించామో, ఇప్పుడు కూడా మన జీవితం అలాగే ఉంటూ ఉంటే మన జీవిత మార్పుకి అర్థం లేదనే విషయాన్ని గ్రహించాలి. ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకుందాం, ప్రభుతో మన సంబంధం ఎలాగా ఉంది? ప్రభు కొరకు మనం ఎలాగ వాడబడగలుగుతున్నాం? దేవునితో సన్నిహిత సంబంధాన్ని యేసు ప్రేమించిన శిష్యుడు అన్న రీతిలో ఆ పరిస్థితుల్లో యేసు ప్రేమించిన అనే మన పేరు ఉండగలుగుతుందా? దేవుని చేత నేను ప్రేమించబడుతున్నాను, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అన్నట్టుగా ఆ లోకాన్ని ప్రేమించిన దానిలో నేను కూడా ఉన్నాను అని కాదు, కానీ వ్యక్తిగతంగా నిన్నుగా దేవుడు ప్రేమించగలిగే పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ తగ్గింపు జీవితాన్ని మనం కలిగించుదామా? ప్రభు కొరకు మనము ఎటువంటి శ్రమలనైనా ఈ రాకడ సమయంలో అనుభవించడానికి వాటి కొరకు మనం సిద్ధపడి ఉంటున్నామా? ఆ రీతిలో మన ఆత్మలు సిద్ధము చేయబడి ఉంటున్నాయా? ఒకసారి వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మన జీవితాలు ఎలాగా ఉన్నాయి? రోషము కలిగినటువంటి క్రైస్తవులంగా ప్రభు కొరకు మనం జీవించగలుగుతున్నామా, లేక చల్లారిన స్థితిలో ఏమాత్రం కూడా మరి ప్రభు కొరకైనటువంటి ఆ అగ్నితో రగిలించబడుతున్నటువంటి పరిస్థితులు లేకుండా మన సొంత వారు మన చుట్టూవారు మరి నశిస్తూ ఉన్నప్పటికీ కూడా భారము లేని ప్రజల్లాగా ఎస్తేర్ అంటుంది, నా ప్రజలందరూ మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎలాగో సహించగలను? ఒక వ్యక్తిగా మన చుట్టుపక్కల వాళ్ళ రక్షణ లేకపోతే సహించలేని భారం మనలో ఉంటుందా? భారం కలిగిన ప్రజలంగా మనం ఉంటున్నామా? అయ్యో నా చుట్టుపక్కల ప్రజలు, నా కుటుంబంలోని సభ్యులు నశించిపోతూ ఉన్నారు, నేను వారిని ప్రభు దగ్గరికి ఏ రీతిగా నడిపించగలను? నాశనములకై జోగుచున్న వారిని నీవు, పడిపోచున్న వారిని రక్షించాలన్న బాధ్యత మనందరికీ లేదా? ఒకరినొకరు పురికొల్పుకుందాం. ప్రభువా, అనేక ఆత్మల కొరకు మేము నాయన భారముతో ప్రార్థించగలిగే వారంగా, కోత ఎంతో విస్తారంగా ఉంది, రాకడ సమీపంగా ఉంటూ ఉంది, పరిస్థితులు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం వింటున్నప్పుడు మనం ఎంత తొందరపడవలసినటువంటి అవసరం ఉంది. సమయం కొద్దిగే ఉందని అపవాది గ్రహిస్తూ ఉన్నాడు, మనం గ్రహిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారం వ్యక్తిగతంగా యోహానని ఆత్మచేత నింపిన ప్రభువ, మమ్మల్ని కూడా ఈ రోజున పరిశుద్ధ అగ్ని చేత అభిషేకించండి. ప్రభువ, నీ కొరకు రోషము కలిగిన మండే క్రైస్తవులంగా మేము ఉండడానికి సహాయం చేయండి. చల్లారిన మా జీవితాల్ని ప్రభువ, నులివెచ్చని మా జీవితాల్ని మార్చండి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా. ప్రేమగల తండ్రి పరిశుద్ధులని కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎవరే కాలంలో మేము అమందించిన నీ భక్తుడైనటువంటి ప్రభు శిష్యుడైన యోహాను జీవితాన్ని బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు. ప్రభు, మరి ఆయన ప్రతి మాట ఎంతో మందిని మరి ప్రభావితం చేయబడిన రీతిలో మేము గమనిస్తున్నాం. ఈ రోజున మా మాటలు కూడా ప్రభు ప్రభావితము చేయబడేటువంటి మాటలుగా నాయన, మా మాటలు వింటున్న వారిలో హృదయాలు రగిలించబడేటువంటి రీతిలో మమ్మల్ని తయారు చేయమని అడుగుతుంటున్నాం. ప్రభువ, నీ ఆత్మ అగ్నిచేత నింపండి నాయన, అగ్నిచేత ప్రభువ. నీతో సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించే జీవితాలు దయచేయండి ప్రభువ. మాలో నాతండి ఒకప్పుడు ఎటువంటి ఉరిమెడి స్వభావాన్ని కలిగి ఉన్నాము, ఎటువంటి భావోద్రేకాలు కలిగి ఉంటున్నాము, అంగీకరించిన తర్వాత కూడా ఇంకా అదే స్వభావాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నామేమో. మాలో అసలైనటువంటి మార్పు కలగకపోతే నా ప్రభువా, యోహాన్ని ఏ రీతిగా అయితే నాయన ఏ సమరల్నైతే అగ్నిదించి కాల్చివేయమా అని అడిగాడో అదే సమరల్ని పరిశుద్ధాత్మ చేత మరి అభిషేకించినటువంటి వ్యక్తిగా ఈరోజు మేము చూస్తున్నాం. అటువంటి స్థితిలోకి మమ్మల్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయండి నాయన. నీ శక్తి చేత ఈరోజున మమ్మల్ని అందరినీ అభిషేకించి నీరాకడ సమయంలో మమ్మల్ని బలమైన సాధనాలుగా నా ప్రభువా, రోషము కలిగినటువంటి క్రైస్తవులుగా నా ప్రభువా, అనేకుల కొరకు సంపాదించేటువంటి వారంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.